ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకిస్తుంది. ఆ సందేశం ఏంటి అంటే, యువర్ సెల్ఫ్ ఆర్ ఏ ఇవాల్వింగ్ సోలార్ సిస్టమ్. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత ఈ ఒక్క కాన్సెప్ట్ మీద ఆధారపడింది. అంటే కాలక్రమేణా probably after a few millions and millions and billions and billions and billions kotlana kotla samasrala tarvata nuvu kuda oka solar system ga parinati chendali adi eppudu gurtinchukondi akkada imam vivastate yogam ani tirigi 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 nenu cheppetatundi aa maatallo yoga vidya yokka ఈ ఆధారభూతమైనటువంటి సత్యాన్ని గుర్తుంచుకోవాలి. యు ఆర్ ఎన్ ఇవాల్వింగ్ సోలార్ సిస్టమ్. అది నీకు ఎంత తొందరగా అర్థమవుతే అంత తొందరగా మిగతావన్నీ కూడా వదిలేసి ఈ మార్గంలోకి అడుగు వేసుకుంటాం మనం. ఫ్రీ మాసనరీ కృష్ణుడి కంటే కూడా ఒక 1000 ఇయర్స్ ముందు నుంచి ఉంది. అండ్ కృష్ణ వాజ్ ది వెరీ క్యాపబుల్ ఫ్రీ మాసన్, వెరీ క్యాపబుల్. కొంచెం అది చెప్పటానికి ట్రై చేసినటువంటి ఒక సినిమా నాలా గందరగోళం తయారు చేసింది. కానీ సినిమా నేను చూడలేదు, కానీ నవల నేను చాలా బాగా జాగ్రత్తగా చదివాను. కొంచెం ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నవల కాస్త చదువుకోండి. నాకు నవల పేరు గుర్తు రావటం లేదు. ఇప్పుడు సినిమా కూడా వచ్చింది, బ్రౌన్ అని వాళ్ళు రాశాడు ఆ పుస్తకాన్ని. డావిన్సీ, డావిన్సీ కోడ్ అనుకుంటా. నవల చదవండి, మీకు చాలా చాలా ఆ రిలేషన్షిప్స్ మీకు అర్థం అవుతాయి. పెద్ద పెద్ద సైంటిస్ట్లు దేవర్ ఆల్ మాస్టర్ మాసన్స్ ఇంక్లూడింగ్ న్యూటన్. చేత మనం చదువుకుంటున్నటువంటి సోలార్ సిస్టమ్ యొక్క ఉద్దేశ్యము, మీరు పుస్తకాలలో కాలేజీలో చదివినటువంటి సౌరమండల వ్యవస్థను గురించి వివరించటము కానీ, ఆ సౌరమండల వ్యవస్థ కరెక్టా కాదా అనేటటువంటి డిస్కషన్ కాదు ఇక్కడ మనం చేసుకుంటున్నది. మనం ఇక్కడ చేసుకుంటున్నది క్షేత్రము, క్షేత్రజ్ఞం, ద ఫీల్డ్ అండ్ ద మ్యాన్ హూ ఈజ్ యూటిలైజింగ్ ది ఫీల్డ్. క్షేత్రము, క్షేత్రజ్ఞ విభాగం. దీంట్లో సోలార్ సిస్టమ్ గురించి మనం చదువుకుంటున్నటువంటి మాటలలో గమనించింది మనం ఏంటి అంటే, ఒక గ్లోబ్ 7 కౌంటర్ పార్ట్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ డయాగ్రామ్ ఇదమ్మా. ఇది బేసిక్. ఇది ఒక యాటము 8 ఎలక్ట్రాన్స్ వస్తే ఎలాగది సాటిస్ఫై అయిపోతుందని చెప్తాము, ఒక కంప్లీషన్ కి వస్తుందని చెప్తాము. అలాగే ఈ 7 ప్లేన్స్ ప్లస్ ద కాన్షియస్నెస్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ దట్ ప్లేన్, ఇది ఆధారభూతమైనటువంటి కాన్సెప్ట్. ఈ పేర్లు మనకి చాలా బాగా థరోగా రావాలి. ఇంకా ఇక్కడ కొంతమందిని అడిగాను నేను, ఈ క్లాస్ అయిపోగానే కొంతమంది ఒక న్యూక్లియస్ గా ఏర్పడి ఈ పుస్తకాన్ని చదవండి. కెమిస్ట్రీలో, జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్ లో, మిగతా వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉండి సోలార్ సిస్టమ్ కి సమన్వయం కాదలుచుకున్న వాళ్ళు, అకల్ట్ కెమిస్ట్రీ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. మొత్తం కెమిస్ట్రీ గురించి చెప్తూ హైడ్రోజన్ హీలియం మధ్య అన్డిస్కవర్డ్ ఇంకా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అందులో వాడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాడు. బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హీలియం మన మామూలు పీరియాడిక్ టేబుల్ ఏం చెప్తుంది అంటే హైడ్రోజన్ హీలియం తర్వాత లిథియం కడుతుంది, అక్కడ నుంచి మళ్ళా ద పీరియాడిక్ టేబుల్ కంటిన్యూ. హైడ్రోజన్ కి హీలియం కి మధ్య అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ 5-6 ఉన్నాయి, వాటి గురించి ప్రెడిక్షన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిన్న ఒకళ్ళు నాకు ఒక పుస్తకం ప్రజెంట్ చేశారు ప్రాణిక్ హీలింగ్ మీద. ఆ ప్రాణిక్ హీలింగ్ ఈజ్ యూటిలైజింగ్ దట్ ఎనర్జీ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటుంది అంటే స్పిరిచువలిజం లో ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీ బేస్డ్ సివిలైజేషన్ లో ఉన్నాం మనం. అంటే మన సివిలైజేషన్ యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ ఉంటే సివిలైజేషన్ ఉంది. ఎలక్ట్రిసిటీ బై సమ్ ఛాన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కట్ ఆఫ్ పర్మనెంట్లీ పోయే మొత్తం పోయింది అసలు. ఇంకా మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే రాత్రిదానికి వెళ్ళిపోతాం. అంటే ఆఖరికి మన కార్లు స్కూటర్లు అవి కూడా ఇగ్నైట్ అయ్యేటటువంటి ఆ ప్రాసెసెస్ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. చేత మోడర్న్ సివిలైజేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రిసిటీ, ద సోలార్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రాణ. చేత రాబోయేటటువంటి శక్తి విల్ యూటిలైజ్ ప్రాణ అండ్ ఎలక్ట్రిసిటీ విల్ బికమ్ an adjutant to it. Electricity unna lakapoyina paravaledu, adi koncham manasulo pettukondi. Dani gurinchi nenu ivvala emi cheppalenu kani kontha mandi interest naa ee maatalu kindle cheyagaligithe study these books. Annie Besant leg beater thought forms ano oka book raacharu, aa book very very interesting book. సోలార్ సిస్టమ్ కి అది బీజ రూపంగా కూడా పనిచేస్తుంది. అకల్ట్ కెమిస్ట్రీ మీద లెడ్ బీటర్ అండ్ యానిబెసెంట్ రాశారు బుక్స్ కాదు, ఆ బుక్స్ చూడండి. దాని తర్వాత ప్లానెట్స్ అండ్ దేర్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతూ జ్వాలాకుల్ మహర్షి ఈసోటెరిక్ అస్ట్రాలజీ అనేటటువంటి ఒక బుక్ మనకి అందజేశారు. అది మన లైబ్రరీలో ఉందనుకుంటాను, లేకపోతే వెబ్సైట్ లో కూడా ఫ్రీ డౌన్లోడ్ గా దొరుకుతుంది ఆ బుక్. మన వాళ్ళ దగ్గర దాని సిడీ కూడా ఉంది అనుకుంటా ఆ మొత్తం పుస్తకాలు. రియల్లీ ఇంట్రెస్టింగ్, లెట్ అస్ స్టడీ దెమ్. దీస్ లెక్చర్స్ ఆర్ మెంట్ మీకు ఆ ఇంట్రెస్ట్ కలగజేయగలిగితే నేను దట్ సమ్ ట్రెమెండస్ నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ ఇన్ దీస్ బుక్. మీరు పుస్తకాలు తీసి ఆ నాలెడ్జ్ ని చదివితే ఏం జరుగుతుంది, దేర్ ఇస్ ఎ కొటేషన్, నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఉంది అంటే శక్తి ఉన్నట్టే మీ దగ్గర. మనకి చదివితే శక్తి ఎందుకు రావటం లేదు అంటే మనం పరీక్ష ఓరియంటెడ్ గా చదువుతున్నాం కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చదవటం లేదు. ఇంకే చాలా సార్లు నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు సైంటిస్టులు లేరు టెక్నాలజిస్ట్ ఉన్నారు. సైంటిస్ట్ గో ఆన్ డిస్కవరింగ్ సంథింగ్ న్యూ, టెక్నాలజీస్ యూటిలైజ్ దట్ ఫర్ సమ్ పర్పసెస్. అంటే ఇప్పుడున్నటువంటి సంస్కృతి టెక్నాలజీ తప్ప సైంటిఫిక్ ఏజ్ అస్సలు కాదు అన్నది గుర్తుంచుకోండి. సైంటిఫిక్ ఏజ్ ప్రాబబ్లీ ఎండెడ్ విత్ ఐన్స్టీన్. దాని తర్వాత ఇప్పుడు ఉన్నదంతా కూడా టెక్నాలజీ. ఆ టెక్నాలజీగా సోలార్ సిస్టమ్ ని అర్థం చేసుకోండి, నాట్ యాజ్ ఎ పవర్ బట్ యాజ్ ఎ టెక్నాలజీ. ఏంటి ఆ టెక్నాలజీ? సమ్ గ్రేట్ బీయింగ్ హూమ్ వీ కాల్ సోలార్ లోగోస్, సూర్యుడు అని మనం దేన్ని అంటాము, సోలార్ లోగాస్ అని దేన్ని అంటాము. ఈ లోగాస్ అనేటటువంటి మాట కూడా ఒక గ్రీక్ మాట, ఇట్ మీన్స్ ది వరల్డ్, శబ్ద బ్రహ్మన్ అని మన భారతీయ ఋషులు దాని గురించి చెప్పారు. చేత సోలార్ లోగోస్ అంటే సోలార్ అనేటటువంటి శబ్దము గల శక్తి, సూర్యుడు అనే శబ్దము గల శక్తి, ఆవు ఈ సౌండ్ ఏం చెప్తుంది మీకు? ఒక క్రీచర్ చెప్తుంది, నామము ఆ క్రీచర్ గురించి చెప్తుంది. కానీ మన స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే ఆ క్రీచర్ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఒక క్వాలిటీకి వాహనము. ఆల్ యానిమల్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సర్టెన్ క్వాలిటీ. ఆవు పవిత్రత. ఆవుకి భారతీయ సాంప్రదాయంలో అంత ఇంపార్టెన్స్ అని ఎందుకు ఇస్తాను అంటే పవిత్రత అనేది మనం మర్చిపోయాం. పవిత్రతని మినరల్ కింగ్డంలోకి తీసుకువెళ్తే ప్యూరిటీ అంటాం మనం. 100% ప్యూర్ ప్రోడక్ట్ మనకి ఎక్కడా దొరకదు. నేను సైంటిఫిక్ శాంపుల్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు కూడా 99.9 వరకు వచ్చాక ఆగిపోతుంది ప్యూరిటీ. ఈ ప్యూరిటీ ప్రాసెస్ ఆవు వల్ల వస్తుంది అనేటటువంటిది మనం గమనించుకోగలిగితే చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్తాం. ఆ కాన్సెప్ట్ మీకు సోలార్ సిస్టమ్ ఇస్తుంది. గుర్రము ఎనర్జీ. ఈ రిలేషన్షిప్స్ మనం సోలార్ సిస్టమ్ లో అర్థం చేసుకోవాలి. సప్తాశ్వరథం ఆరూఢం అనేటటువంటి మాట గుర్రాల గురించి చెప్పినటువంటి మాట అనుకోవచ్చు, ఏమీ తప్పు లేదు అక్కడ. లిటరల్ గా అది కరెక్టే, కానీ సైంటిఫిక్ గా కూడా అది కరెక్టే. ఈవెన్ నౌ మన కార్లు కానీ వాటికి కానీ మన మోటార్ పంప్స్ కానీ హార్స్ పవర్ లోనే కొలుస్తాం. అంటే ఆ కాన్సెప్ట్ సైంటిస్ట్ ఏం మార్చుకోలేరు. దే హ్యావ్ టు ఫాలో ద సైంటిస్ట్. ఈ కాన్సెప్ట్స్ కనుక మనం అర్థం చేసుకుంటే ఇంకొక కాన్సెప్ట్కి వెళ్తాం. ఆ కాన్సెప్ట్ లో యు ఇమాజిన్ ఏ లయా స్టేజ్. సీక్రెట్ డాక్టరింగ్ యొక్క ఫస్ట్ శ్లోక, ఫస్ట్ స్టాంజా దీని గురించే మాట్లాడుతుంది. దీనిని మీరు నిద్ర లేచే ముందు ఉండేటటువంటి టైంతో పోల్చుకోండి. మొత్తము సోలార్ సిస్టమ్ లో చెప్పబడినటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని మీరు డైలీ ప్రాక్టీస్ లోకి తీసుకురాగలరు. కానీ నాట్ బై హియరింగ్ మై లెక్చర్. మీరు ఈ మొత్తం సోలార్ సిస్టమ్ తో పాటు ఇంకొక 4 పుస్తకాలు మీరు మాస్టర్ చేయాలి. అందులో మాస్టర్ చేయవలసినటువంటి ఫస్ట్ బుక్ ఏంటి అంటే ఈథరిక్ బాడీ. దానినే మన భారతీయ ఋషులు ప్రాణమయ కోశము అన్నారు. ఆ ప్రాణమయ కోశము సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ తలానికి సంబంధిస్తుంది, కామమయ తలానికి సంబంధిస్తుంది, కోరికలకి సంబంధిస్తుంది. ప్రాణము ఉన్నవాడికే కోరికలు ఉంటాయి, ప్రాణము లేని వంటి వాడికి కోరికలు ఉండవు. ఇక్కడ చనిపోయినటువంటి వాడు, బతికితో ఉన్నటువంటి వాడు అని నేను అంటానులే, ప్రాణవంతుడైనటువంటి వాడి కోరిక తీరుతుంది. ప్రాణవంతత్వము అనేది మన పిల్లలకి మనం నేర్పటం లేదు. నేను లెక్చరర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఫస్ట్ బిఎస్సీ క్లాస్కి వెళ్తే నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగేవాడిని అంటే, మీరు అసలు ఎంపీసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు, లేకపోతే బీజెడ్సీ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు. తీసుకున్నాక కెమిస్ట్రీ కామన్ కదా, ఇటు బీజెడ్సీ వాళ్ళకి ఇటు ఎంపీసీ వాళ్ళకి కామన్ గా ఉంటుంది, వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చునేవారు క్లాసులో. నేనేం అడిగేవాడిని అంటే, సరే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు బిఎస్సీలో? నా 23 లెక్చరర్ ఉద్యోగ ప్రాప్తిలో ద ఓన్లీ ఆన్సర్ ఐ యూస్ టు గెట్ ఈస్ బికాస్ ద కుడెంట్ గెట్ ఏ సీట్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్మీ. అంటే అది నన్ను తిట్టారో వాళ్ళు మెచ్చుకున్నారో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వాళ్ళు ఎంత పెద్ద పీట వేశారో దాన్ని బట్టి ఊహించుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారో మీకు అర్థమైంది కదా. దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ బిఎస్సీ ఎంపీసీ ఆర్ బిఎస్సీ బిజెడ్ ఆర్ ఎనీ ఎక్స్వైజెడ్. వాళ్ళు ఏం చదవాలనుకున్నారట అంటే లేదు, మెడిసిన్ ఇంజనీరింగ్. మరి ఎందుకయ్యా ఇక్కడికి వచ్చాం? సీట్ రాలేదు కనుక. అంటే మనము మన పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ లో మనం నేర్పించేది ఏంటంటే ఆల్టర్నేటివ్. నువ్వు అదే విద్య నేర్చుకోవాలి అనేటటువంటి ఆ ప్రాణశక్తి పోగొట్టేశాం మనం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోగొట్టింది, మన పేరెంట్స్ పోగొట్టారు. అన్ఫార్చునేట్లీ మన పిల్లలకి మిగతా వాటిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. అంతేత ఈథరిక్ డబుల్, ఈ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పటమే కాకుండా మనలో ఉన్నటువంటి ప్రాణమయ కోశాన్ని ఎలా జాగృతం చేస్తుందో చెప్తుంది. అది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చి మనిషి ఆ ఈథరిక్ బాడీని ఉపయోగించుకోగలుగుతాడో, ఇక్కడ ఈథరిక్ బాడీ ప్రాణమయ కోశం అనేది సోలార్ సిస్టమ్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుడి యొక్క ఈథరిక్ బాడీలో మన ఈథరిక్ బాడీస్ ఉన్నాయి అన్నది మీకు తెలియడానికి చెప్తున్నాను. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంచేత ఎప్పుడైతే ఈ సెవెన్ ప్లేన్స్ గురించి నేను మాట్లాడుతున్నానో, ఈ సెవెన్ ప్లేన్స్ దే ఎగ్జిస్ట్ ఇన్ ది యూనివర్స్ అండ్ బికాజ్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ దే ఎగ్జిస్ట్ ఇన్ యూ ఆల్సో. యు ఆర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది యూనివర్స్. నువ్వు ఎప్పుడు కూడా దాని నుంచి వేరుగా జీవించలేవు. ఆ ఒక్క కాన్సెప్ట్ ప్రపంచానికి వెళ్ళిపోతే బ్రదర్హుడ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవడు ఎవడితోనూ వేరుగా ఉండలేడు. నువ్వు అనుకుంటా ఉంటే నేను వేరుగా ఉన్నాను అని, ఏంటా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవటానికి, మన బాడీలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, నాలుగు రకాలైనటువంటి సెల్స్ ఉంటాయని మెడిసిన్ చెప్తుంది. మన బాడీలో కోట్లాది సెల్స్ ఉన్నాయి, జీవకణాలు. ఈ కోట్లాది జీవకణాలు నాలుగు రకాలుగా మాత్రమే విభజింపబడి ఉంటాయి. ఐదో రకమైనటువంటి జీవకణము లేదు. ఈ జీవకణాల గురించి భగవద్గీత చెప్తే, మన ఋషులు చెప్తే, మనం దాన్ని కేవలం మనం పుట్టినందు కనుక ఆ జాతికి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకుని నువ్వు ఇలాంటి పరిస్థితి ఇస్తుంది. చాతుర్వణ్యం మయా సృష్వ గుణకర్మ విభాగశ, ఈ నాలుగు వర్ణాలను నేను వాటి వాటి గుణములకు అనుగుణ్యముగా డివైడ్ చేశాను. అండ్ యూ కాంట్ చేంజ్ దెమ్. సమాజాది ప్రకృతిలో ఆ డివిజన్ ఈజ్ ఎటర్నల్. ఆ కాన్సెప్ట్ కనుక మనం తీసుకురాగలిగితే వరల్డ్ బ్రదర్హుడ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికి బేసిస్ ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీ పోయి ప్రాణశక్తి రావాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీ బదులు ప్రాణిక ఎనర్జీ కనుక మనం ఉపయోగించుకోగలిగితే మీరు అనుకున్నది చేయగలుగుతారు. అందుకు స్టూడెంట్స్ ఉదాహరణ ఇచ్చాను, నాకు ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు కనుక బిఎస్సి చదవటం కాదు, నేను బిఎస్సి చదవాలనుకుంటున్నాను కనుక ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా వెళ్ళను. ఆ ఎడ్యుకేషన్ లో ఆ ఓరియంటేషన్ మన ఎడ్యుకేటర్స్ తీసుకురావాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా మన ఎంటైర్ ఎడ్యుకేషన్ ఉద్యోగం ఓరియంటెడ్ గా ఉంది, జాబ్ ఓరియంటెడ్ గా ఉంది. కానీ ఈ జాబ్ ఓరియంటెడ్ ప్రకృతిలోనే ఈ యోగులు మహాయోగులు అవతార పురుషులు ఏ ఉద్యోగాలు చేయకుండా మొత్తం మాస్ని ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. ఆ శక్తి మీకు సోలార్ సిస్టమ్ వల్ల కూడా వస్తుంది. మేబీ వి మే నాట్ బికమ్ అవతార్, హనుమంతులం కాలేము, ఉడతలం మాత్రం గ్యారంటీగా అవ్వగలం. రామాయణంలో హనుమంతుడి యొక్క జాతికి రాముడి అనుగ్రహం స్పష్టంగా లభించలే, కానీ ఉడత అనేటటువంటి జాతికి చాలా స్పష్టమైనటువంటి అనుగ్రహం ఈనాడు మనం ఒక కథలా చెప్పుకుంటున్నాం. ఆ ఉడతని తీసుకుని రాముడు నిమిరాడుట, నిమిరితే వచ్చేటటువంటి ఆ మూడు వేళ్ల గుర్తులు ఈనాడు వాళ్ళ వంశీకులకు ఉన్నాయి. చేత్తో నిమిరాడు, వాళ్ళ వంశీకులకి ఆ రాముడి అనుగ్రహం యొక్క చిహ్నాలు ఉన్నాయి. కౌగలించుకున్నాడు హనుమంతుణ్ణి, వాళ్ళ వంశీకులకి ఏమీ లేదు. పాయింట్ అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? ఇది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ మహతో భయాత్ అనేటటువంటి మాట మృత్యువుకి సంబంధించింది అని కూడా చాలా మంది గమనించుకోరు. భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఈ భయము అనేటటువంటి మాట ఎక్కడ వాడబడినా అది మృత్యువు గురించే చెప్పబడింది. ఇంకేత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనే ఆ మాటకి అర్థం ఏంటి అంటే, ఈ ధర్మాన్ని కనుక నువ్వు కొంచెమైనా ప్రాక్టీస్ లో పెట్టగలిగితే నీకు మృత్యువు ఉండదు. ఇమ్మోర్టాలిటీ ఈజ్ అ ఫ్యాక్ట్. రిపీటెడ్ గా ఈ మాట గుర్తుంచుకోండి. సోలార్ సిస్టమ్ చదువుకోవటంలో మా ఈ పరమ గురువులు మనకి ఈ సోలార్ సిస్టమ్ ని ఈ విజ్ఞానాన్ని అందజేయుటలో లక్ష్యం ఒకటే, మృత్యురహితమైనటువంటి, వృద్ధాప్యరహితమైనటువంటి, రోగరహితమైనటువంటి జీవితం జీవించడం. ఇది రావాలి, దిస్ షుడ్ బి ద ఎయిమ్. కానీ ఎనీ గవర్నమెంట్ కి ఇదే ఎయిమ్ అన్నది మీరు గమనించుకున్నారా ఎప్పుడైనా? మన నేటి ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా వాట్ ఈస్ దేర్ ఎయిమ్? రోగాలు రాకూడదు, మనిషి యొక్క లాంజివిటీ పెరగాలి. మృత్యురహితమైనటువంటి కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసుకోవటానికి దమ్ము లేదు. కానీ మన డిఎన్ఏ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, 300 ఏళ్ల కంటే నువ్వు తక్కువ బతకటం నీ కర్మరా అని చెప్తున్నారు. మీరు చదవండి ఆ పుస్తకాలు. ఈవెన్ ఏ ఫిజికల్ ఎట్ ప్రజెంట్ జెనెటిక్ కోడ్ గురించి, జీన్స్ గురించి అవగాహన ఉన్నటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఆ ఫార్ములేషన్ ఆఫ్ ద జీన్స్ ఎలా ఉన్నాయంటే, హ్యూమన్ జీన్స్ హీ సపోజ్ టు లివ్ అట్లీస్ట్ ఫర్ 300 ఇయర్స్ ఎట్ లీస్ట్. మనము 60 ఏళ్ళు వచ్చేసారు కదా, ఇంకా మనం ఎందుకు పనికిరాము? 70 ఏళ్ళు వచ్చాక చాలా ఇంట్రెస్ట్ ఉంది మాస్టారు మాకు. విజయవాడలో ఒక ఆయన కనిపించి, కానీ నాకు 75 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా నేనేం చేయగలను అన్నాడు. ఇంకా జెనెటిక్స్ ప్రకారం నీకు 230 ఏళ్ళు వయసు ఉందయ్యా బాబు జీవించడానికి, ఏం చేయగలనంట అంటే, ఈ పుస్తకాలన్నీ ఎందుకు అంటే మీలో ఉన్నటువంటి భ్రాంతి తొలగించటానికి. మనం ఒక ఐడియాస్, ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ కి అలవాటు పడిపోయాం. ఎంత అలవాటు పడిపోయామంటే, అసలు ఇంగ్లీష్లో అసలు నీ భాషే ముసల్తనపు భాష మాట్లాడుతుంది. 1 ఇయర్ ఓల్డ్, 2 ఇయర్స్ ఓల్డ్ అంటే తల్లిదండ్రులు ఫస్ట్ బర్త్డే ఏమంటే, మై బాయ్ ఈజ్ 1 ఇయర్ ఓల్డ్ అంటే నా వాడు ముసలాడు అయిపోతున్నాడు. అప్పుడే 1 సంవత్సరం ముసలాడు అయిపోయాడు, 2వ సంవత్సరం ముసలాడు అయిపోయాడు, 3వ సంవత్సరం ముసలాడు అయిపోయాడు. అంతేత ఇన్నిసార్లు మీరు ఓల్డ్ ఓల్డ్ అన్నాక 70 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఇంకా ఇలా ఉన్నామంటే అది మన ప్రాణశక్తి యొక్క నిదర్శనం, అది మన భాష యొక్క నిదర్శనం కాదు. ఈథరిక్ బాడీ అందుకు చదవమంటున్నాను. దాని తర్వాత ఈథరిక్ బాడీలోనే ఇంకాస్త పైకి వెళ్తే యాస్ట్రల్ బాడీ లేక కామమయ కోశం వస్తుంది. యాస్ట్రల్ బాడీ మనం చదువుకోవాలి. దాని తర్వాత ఈ మనోమయ కోశం, ద హయ్యర్ అండ్ లోవర్, దీన్ని చదువుకోవాలి. దీన్ని చదువుకున్నాక ఈ మనోమయ కోశములోనే జీవాత్మ ఉన్నది. జీవాత్మ అని మనం ఏమనుకుంటున్నాము, ఏది అయితే తిరిగి 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 పుట్టుచున్నదో, దేన్ని అయితే మనం అహం అనేటటువంటి పేరుతో తెలుసుకుంటున్నాము, దేన్ని రమణ మహర్షి హూ యామ్ ఐ ఐ అని అన్నాడు, దేన్ని థియోసఫిస్ట్ ఈగో అని అంటున్నారు, దేన్ని మన ఋషులు వాళ్ళు ఆత్మ అని అంటున్నారు, అది మానసిక తలములో ఈ హయ్యర్ మైండ్ లో ఉన్నటువంటి ఒక ట్రినిటీ మాత్రమే. అంతకంటే ఎక్కువ మనకి అర్థం అవుతుంది అనుకునేటటువంటి భ్రాంతిలో కూడా ఉండొద్దు. మనం నువ్వు మాట్లాడుకునే మనం మాట్లాడుకునేటటువంటి ఆత్మ అక్కడక్కడో ఉంది. అది ఎక్కడుంది? మనస్సు కంటే పైన ఉంది. నువ్వు మాటలు దేంతో మాట్లాడుతున్నావు? మనస్సుతో మాట్లాడుతున్నావు. సో యు కెన్ నెవర్ టాక్ అబౌట్ ఆత్మ. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడు అంటే, ఆ కొన్ని ప్రశ్నలు అడగండి నన్ను అన్నాడు, ఎందుకంటే నేను జవాబు చెప్పలేను. అంతేత ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. మనం ఆత్మ పరమాత్మ గురించి అసలు చర్చించుకోవద్దు, చర్చించుకోవాల్సిన అవసరం లేదు, దాని స్థాయి మనకి లేదు. ముందు ఈ హయ్యర్ మైండ్లో ఉన్నటువంటి జీవాత్మ వరకు వెళ్దాం మనం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అనే శ్రీకృష్ణుడి మాట ఈ లెవెల్కి చెందినటువంటి మాట. మనోమయ కోశం యొక్క, ఊర్ధ్వ మనస్సు యొక్క, అబ్స్ట్రాక్ట్ మైండ్లో ఉండేటటువంటి ఆలోచన విధానం యొక్క మాట. అయితే ఈ థియోసాఫికల్ లిటరేచర్లో ఈ నాలుగు బుక్స్ మీరు కనుక మాస్టర్ చేస్తే, ఈథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ చేశాక, ఈ కాజల్ బాడీ మనకు అర్థమయ్యాక, అజోపిస్తన్ మవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తన్ ప్రకృతి స్థానం ఇష్టాయా సంభవ మీ ఆత్మ మాయయా అనేటటువంటి మాట మీకు చాలా స్పష్టంగా గుర్తొస్తుంది. ఈ అవగాహన ఇంజనీర్ అక్కర్లేదమ్మా. ఇంజనీరింగ్ చదివిన వాడు ఎలా ఇంజనీర్ అవుతాడో, మెడిసిన్ చదివిన వాడు ఎలా మెడిసిన్ డాక్టర్ కాగలడు, ఈ నాలుగు పుస్తకాలు చదివిన వాడు ఖచ్చితంగా యోగి అవుతాడు. ఆ కాన్సెప్ట్ ముందు మనం అర్థం చేసుకోవాలి. యోగి అవటానికి పెద్ద మీరు కుటుంబాలను వదిలేయక్కర్లేదు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలేయక్కర్లేదు, మీరు చూస్తున్నటువంటి సినిమాలు మానక్కర్లేదు, మీరు మాట్లాడుకునేటటువంటి హాస్యరస సన్నివేశాలను తప్పుడు వర్డ్స్ వాడకుండా మాట్లాడుకోగలిగితే చాలు, యోగులైపోతారు. అందుకే మా గురువు గారు హిమాలయాలలో శ్రీనివాస శర్మ ఆచార్య గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు యోగివి కాదలుచుకుంటే నువ్వు రోజుకు ఒక గంట జపం చేసుకో, ప్రాణాయామం చేసుకో, సాధనలు చేసుకో, ఒక గంట చాలు, సాధన మాత్రము 24 గంటలు చేసుకోవాలి అన్నాడు ఆయన. అది గుర్తుంచుకోండి. ఈ పుస్తకాలు చదవటంలో మన ఉద్దేశ్యం నీ లైఫ్ స్టైల్ ఈ నాలెడ్జ్కి అనుగుణ్యంగా మారాలి. సోలార్ సిస్టమ్కి అనుగుణ్యంగా కనుక మనం మార్చుకోగలిగితే యు ఆర్ ఏ యోగి. ఇది ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోగలిగిన ఈ థియోసాఫికల్ లిటరేచర్ మనని యోగుని చేసేస్తుంది. యోగి అవ్వాలి అంటే యూ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ద మొమెంట్ యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, వరల్డ్ బ్రదర్హుడ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంతవరకు ఏ వ్యక్తి కూడా వాడు అన్నం తింటున్నప్పుడు నాలిక కరిస్తే, నాలిక కొరుకుంటాం కదా ఒక్కొక్కసారి అన్నం తింటున్నప్పుడు, కోపం వచ్చి పళ్ళు ఉడగొట్టుకోలేదు, ఇంకట నాలిక వాడిదే పళ్ళు వాడిదే. ఈ ఎగ్జాంపుల్ లిటరల్ గా కనుక సోలార్ సిస్టమ్ లో నేను పార్టీ అని తెలిస్తే ఏ జంతువుతోనూ నీకు ప్రమాదము ఉండదు, శత్రుత్వము ఉండదు. అందుకే యోగులందరి దగ్గర కూడా మీరు ఒక కామన్ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చేస్తారంటే, విష జంతువులన్నీ కూడా యోగుల్ని ఏం చేయవు. అడవిలోకి వెళ్లి యోగ సాధన చేసుకోవటం ఇది నాకు వచ్చిందా లేదా అని తెలుసుకోవటానికి. ఇంతటి వచ్చిందా లేదా తెలుసుకుంటానని నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతే ఏదో పుల్ల ఏదో మింగేస్తుంది. ముందు ఆ మానసిక స్థితి రావాలి నీకు. ఏ మానసిక స్థితి? ది హయ్యర్ మైండ్ మానసిక స్థితి, ద కాజల్ బాడీ మానసిక స్థితి, కారణ శరీర మానసిక స్థితి. ఈ లోవర్ మైండ్ నుంచి ఎప్పుడైతే నువ్వు హయ్యర్ మైండ్కి వెళ్ళగలుగుతావో ఆటోమేటిక్గా శత్రుత్వాలు పోతాయి. అందుకే వ్యాసుడు యొక్క ఆశ్రమంలో, వాల్మీకి యొక్క ఆశ్రమంలో, ఋషుల యొక్క ఆశ్రమంలో మనం ఏం గమనిస్తాము అంటే, సింహము ఆవు కూడా ఒకే చోట పాలు తాగు నీళ్లు తాగుతాయి తాగుతాయి. కండిషన్ ఏంటంటే నీ మైండ్ సెట్ ఎలా మారాలి, ఆ మొత్తం మైండ్ సెట్ ఎలా మారాలి అంటే 27 తలాలు కూడా నా శరీరంలో కూడా ఉన్నాయి, బాహ్య జగత్తులో ఉన్నాయి, సోలార్ సిస్టంలో ఉన్నాయి, నా శరీరంలో ఉన్నాయి, ప్లస్ నా యొక్క ఈచ్ సెల్ మళ్ళీ 7 ప్లేన్స్ కలిగి ఉంటుంది. ఇది మనం అవగాహన చేసుకుంటూ ఈ సోలార్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాం. ధ్యానం ఎలా చేయాలో మనకి అర్థమవుతుంది. ధ్యానము చేస్తే నీకు కావలసినటువంటి వస్తువు నీ దగ్గరికే వస్తుంది. అది ధ్యానం యొక్క ప్రిన్సిపల్. నువ్వు ఎక్కడికో వెళ్ళి తాపత్రయపడి ఏది సాధించక్కర్లేదు. సోలార్ సిస్టమ్ ఇది కూడా చెప్తుంది. ఎలా? మొట్టమొదట అంత లయస్థితిలో ఉన్నది. సాధారణంగా శివుడి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు డిస్ట్రక్టివ్ ఎనర్జీగా మాట్లాడుకుంటాం మనం, కానీ శివుడు డిస్ట్రక్టివ్ ఎనర్జీ కాదు, లయకారకుడు. దీన్ని మన వ్యక్తిగత జీవితంలో రాత్రి మనం నిద్రపోతున్నాం, నిద్ర పట్టలేదు నిద్రపోయారు. ఈ మొత్తము సృష్టి వ్యానిష్, మొత్తము మీ కుటుంబం వ్యానిష్, మీ శరీరాలు వ్యానిష్, మీ బాధలు వ్యానిష్. వాడు క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, టీబీతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అప్పుడే నోబెల్ ప్రైజ్ నాకు వచ్చింది అని తెలుసుకున్నటువంటి సైంటిస్ట్ అయినా కావచ్చు, చాలా సుఖంగా ఆనందదాయకమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వాడైనా కావచ్చు, చాలా బాధల్లో ఉన్నటువంటి వాడైనా కావచ్చు, కానీ వీళ్ళందరికీ లయస్థితి ఒకటే. మొత్తం ఏమైపోతుంది అంటే మహాశూన్యముగా మారిపోతుంది. నిద్ర లేస్తాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నిద్ర లేవగానే ఈ మొత్తము సృష్టి అదే క్షణంలో వాడికి ఏర్పడిపోతుంది. మొత్తము సృష్టి అంటే వాడి రిలేషన్షిప్, వాడి ఇండియానా కాదా, అమెరికా, పృథ్వీ, ఇదంతా కూడా వాడు నిద్ర లేవగానే వాడి కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తాయి. చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? లయస్థితిలో ఉన్నారు మీరు, లయస్థితిలోంచి మీరు బయటకు వచ్చారు. బయటకి రాగానే నువ్వు ఒక్కడివి బయటకి రాలే లయస్థితిలోంచి. ఏంటి బయటకు వచ్చాయి? ద ఎంటైర్ క్రియేషన్. సోలార్ సిస్టంలో ఈ మాట మనం మర్చిపోతాం, అది ఇక్కడ గుర్తు చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమని రాశాడు అంటే ఇక్కడ మాట, He has thus thought it out not only as it is now but as it has been at every moment in the past and as it will be at every moment in the future. Past, page number 32. ఇది మర్చిపోవద్దు మీరు. మనం ఎంత టైం ఓరియంటెడ్ జీవితానికి అలవాటు పడిపోయామంటే, మనం ప్రజెంట్ ఉంటే పాస్ట్ ఫ్యూచర్ లేవు, కానీ క్రియేషన్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సైమల్టేనియస్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరే సూర్యుడి యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది చాలా కష్టం. టీపీ ఎలా ఉంటుందో తెలుసా? యు కాంట్ ఎక్స్ప్లెయిన్. కానీ ఓ పంచదార ముక్క నేను నోట్లో పడేస్తే ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ చేయాలి టీపీ ఎలా ఉంటుందో. ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నువ్వు అనుభూతి చెందావే, అదే టీపీ అంటే చాలు. ఇంకా మిగతా వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ మనం రాసుకోవక్కర్లేదు. అంతేత మొత్తం సోలార్ సిస్టంలో ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమవుతే చాలు. ఉద్దేశ్యం కూడా అదే. సూర్యుడు ఎప్పుడైతే ఈ సోలార్ సిస్టమ్ ని ఊహించుకున్నాడో ఆ క్షణంలోనే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంతా అయిపోయింది. భగవద్గీత యొక్క 11వ అధ్యాయంలో కాలోస్మి అనేటటువంటి మాట చెప్తూ చాలా విచిత్రమైనటువంటి మాట వాడతాడు శ్రీకృష్ణుడు. నువ్వు ఎవరినైతే చంపబోతున్నావో దే ఆర్ ఆల్రెడీ డెడ్. నువ్వు చేయవలసింది ఏంటంటే ఇంత మహావీరుడివి నువ్వు, ఈ చనిపోయినటువంటి వాళ్ళ మీద బాణాలు వేసుకుని పేరు తెచ్చుకో. మనకి కాన్సెప్ట్ అర్థం కాలే. స్పిరిచువలిజంలో యోగ విద్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీరు బాగా 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 లెవరేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒక క్షణంలో యూ విల్ గెట్ దట్ ఐడియా. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇక్కడ చెప్తున్నటువంటి చేంజ్ వాటి గురించి చెప్తున్నప్పుడు నువ్వు పాస్ట్కి ఎలా వెళ్ళగలవు, ఫ్యూచర్కి ఎలా వెళ్ళగలవు, ప్రజెంట్కి ఎలా వెళ్ళగలవు చెప్పేటటువంటి టెక్నాలజీ బొమ్మలతో సహా ఈ పుస్తకంలో ఇచ్చి వేయబడినది. ఆ టెక్నాలజీ బొమ్మని ఇప్పుడు నేను కొన్ని మీకు చూపిస్తాను, కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదు అన్నాడు కన్ఫ్యూషియస్, చైనీస్ ఫిలాసఫర్. 3000 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకు ఆయన 3000 కిలోమీటర్లు అనే మాట వాడాడో నాకు తెలీదు, కానీ వాడాడు. 3000 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే నువ్వు చేయవలసినంతా ఏమీ లేదు, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయటమే. నువ్వు అడుగు తీసి అడుగు తీ అడుగు తీసి అడుగు వేసుకో అడుగు తీసి అడుగు వేసుకో ఎప్పటికప్పుడు 3000 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. అలాగే మొత్తము సోలార్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడి ఉన్నది. మొత్తం సోలార్ సిస్టమ్ నువ్వు ఎంత దూరం వెళ్ళిపోదలుచుకున్నా సోలార్ సిస్టంలో మొన్న చెప్పినటువంటి 10 స్కీమ్స్ దాటేసి నాకు అసలు ఈ సోలార్ సిస్టమే అక్కర్లేదు, నేను ఇంకొక సోలార్ సిస్టమ్కి వెళ్ళిపోతాను, వెళ్ళిపోవచ్చు. దేని ద్వారా వెళ్ళిపోగలము అంటే శ్వాస ద్వారా వెళ్ళిపోగలవు. ఇంకొక విచిత్రమైనటువంటి మాట ఈ సోలార్ సిస్టమ్ చెప్తుంది, నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోదలుచుకుంటే ఆ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి యొక్క శ్వాసలాగా నువ్వు శ్వాస తెలుసుకోగలిగితే ఆ సబ్జెక్ట్ నీకు వచ్చేస్తుంది. చిత్ర విచిత్రమైనటువంటి ప్రాపోజిషన్స్ ఉన్నాయి యోగ విజ్ఞానంలో. నువ్వు శ్వాసని మార్చుకోగలిగితే నీ జీవితాలు మారిపోతాయి. జువాలజిస్ట్ కొంచెం ఆ లైన్లో ఉన్నారు. నిమిషానికి 35 ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకోగలిగేటటువంటి ప్రాణి 37 బతుకుతుంది. 15-16 మధ్య నిమిషానికి శ్వాస తీసుకునేటటువంటి ప్రాణి 100 బతుకుతుంది. నిమిషానికి 4 శ్వాసలు తీసుకునేటటువంటి తాబేలు, ఏనుగ లాంటి జంతువులు 400-500 సంవత్సరాలు బతుకుతాయి. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అంటే దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది, మీ లాంజివిటీ మీ శ్వాస తీర్చుకునేటటువంటి విధానాన్ని మార్చేసుకుంటే చాలు. ప్రాణాయామం మొత్తం దాని మీదే చెప్తుంది. యోగి లామా అనేటటువంటి ఆయన అమెరికాలో దీన్ని ప్రూవ్ చేసి చూపించాడు. ప్రశ్న, ఆయన శ్వాస మార్చుకుంటే ఆయన శరీరం అలా అయింది. మనము కరెక్ట్గా జీవించాలి అంటే, మన పిల్లల లాంజివిటీ పెరగాలి అంటే ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏంటి అంటే నా పిల్లవాడు రోగరహితమైనటువంటి సంపూర్ణ ఆయుర్దాయంతో జీవించాలి అని. కానీ ఏ పేరెంట్ కూడా ప్రాణాయామం గురించి మాట్లాడదు. చూడండి, అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి తలనొప్పి పరిస్థితి. మీ పిల్లలకి ఆరోగ్యం కావాలి అంటే కాస్త వాళ్ళకి మీరు చెప్పగలిగే స్థితిలో డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ కనుక చెప్పగలిగితే వాళ్ళకి రోగాలు రావు అని డాక్టర్స్ ఒప్పుకుంటున్నారు. ఈనాడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, నేనే 1000 రూపాయల పుస్తకాలు కొనుక్కు పెట్టుకున్నాను బ్రీదింగ్ మీద పెట్టుకున్నాను. చదవలేదు, చేయటం లేదు, అది వేరే విషయం. కానీ నిజంగా మనం పేరెంట్స్ అయి ఉంటే, నిజంగా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనంటే, ఆ టైం టెస్టెడ్ ప్రాణాయామ మెథడ్స్ ఎందుకు మీరు ఫోర్స్ చేయరు మీ పిల్లలకి? నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎన్నిసార్లు ఇది చదవరా బాబు, అది చదవరా బాబు, టానిక్ తీసుకు పుట్టగానే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, మాస్టర్ పాలు తాగటం లేదు, భోంచేయటం లేదు, ఏదైనా టానిక్ రాసివ్వండి. పిల్లలకి మీరు టానిక్ ఇవ్వక్కర్లే, వాళ్ళకి ఆకలి వేసేంత వరకు మీకు ఆగి, రెండు రోజులైనా మూడు రోజులైనా వాళ్ళు పాలు తాగకపోయినా ఏమీ ప్రమాదం లేదు. ఒకటే కండిషన్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు వీక్ అయిపోతున్నారేమో, లేజీ అయిపోతున్నారేమో, వాళ్ళ ఇంద్రియాల యొక్క రియాక్షన్ తగ్గుతోందేమో చూసుకోండి అంతే. ఇఫ్ దే ఆర్ యాక్టివ్, డోంట్ వరీ అబౌట్ దేర్ ఫుడ్. తింటం లేదండి, అసలు ఆ తింటం లేదండి అని వల్లే పెద్ద అయ్యాక వాళ్ళు ఏమవుతున్నారు అంటే, అసలు వాళ్ళ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తున్నాయి. నువ్వు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ని లైన్ లో పడనిస్తేగా. ఇవన్నీ కూడా ఈ యోగాలో ఆ సూర్యుడి యొక్క ద్వాదశ రాశి యొక్క పేర్లలో ఈ విజ్ఞానం అంతా ఉంది. అందుకని సోలార్ సిస్టమ్ చదవమంటున్నాను నేను. ఇదంతా ఇందులో ఉంది, ఈ బుక్ లో ఉన్నదే. నేను ఆ పేజీ నెంబర్స్ అవి ఎందుకు తీసి చెప్పలేకపోతున్నాను అంటే, అక్కడ రాసినటువంటి మాటలు మీరు స్టడీ చేసుకుని దీనికి అన్వయించుకుంటే అర్థమవుతుంది. అక్కడ ఇలాగే రాయలేదు. శ్వాస, ఆ శ్వాస బుద్ధికి సంబంధించి, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీలో చాలా మందికి తెలిసి ఉండదు, తెలిసి ఉంటే మీ ఇంటి పక్క దుకాణంలో ఎవడైనా స్లో పాయిజనింగ్ అమ్ముతున్నాడు అంటే మీరు నోరు ముసు కూర్చుంటారా, ఆ దుకాణం ఎక్కేసేంత వరకు అవస్థ పెడతారా? విషం అమ్ముతున్నాడు ఎవడో, మీ ఇంటి పక్కనే ఉంది వాడి షాప్, ఏం చేయాలి మీరు? అమ్ముకునే వాళ్ళ లేకపోతే ఏదైనా కాస్త, మరి సిగరెట్స్ అమ్ముకుంటూ ఉంటే మీకు ఏ రియాక్షన్ లేదు, మీ ఇంట్లో వాళ్ళు తాగుతూ ఉన్నా ఏ రియాక్షన్, తాగేవాడికి లేదు, తాగుతూ ఉన్న వాళ్ళకి లేదు. ప్యాసివ్ స్మోకర్స్ డిసీజెస్ అని ఒక కొత్త రోగ విధానం, రోగాల గురించి ఒక ఆర్టికల్ పడింది మూడేళ్ల కిందట. ప్యాసివ్ స్మోకర్స్ అంటే అర్థం ఏంటి అంటే, వీడేదో చాలా గొప్పగా నేను సిగరెట్ తాగటం లేదు అంటాడు, కానీ వాడు పక్కన ఉన్నవాడు సిగరెట్ తాగుతుంది. నువ్వు తాగటం లేదు అనుకుంటే నువ్వు మూర్ఖుడి. ప్యాసివ్ స్మోకర్ అంటే అది, ప్యాసివ్ అంటే సక్రియంగా వాడు సిగరెట్ వెలిగించటం లేదు, పక్కన ఉన్నవాడు వెలిగిస్తే మాత్రం అబ్జెక్షన్ పెట్టడం లేదు. దానివల్ల వచ్చేటటువంటి రోగాలు ఎన్నో ఉన్నాయి అని అమెరికాలో ఇప్పుడు పెద్ద రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, బుద్ధి ఉంటే ఒకసారి అది ప్రమాదకరమైంది అని చెప్తే దాని జోలికి ఎవడు వెళ్ళడు. బుద్ధిహీనులు మాత్రమే నిప్పులో చేపెడితే కాలుతుందంటే, సరే నేను కూడా నిప్పులో చేపెట్టి చూస్తాను, కాలితే ఒప్పుకుంటాను లేకపోతే ఒప్పుకోను అనే మాట ఎవడంటాడు? మూర్ఖుడు అంటాడు. బుద్ధి ఉన్నవాడు ఏమంటాడు? అది చెప్పినటువంటి వ్యక్తి కనుక మనం వాడిని విశ్వసించవచ్చు, ఆ వ్యక్తి మన మేలే కోరుతాడు తప్ప వాడి స్వార్థం ఏమీ లేదు అని మనకి తెలిసినప్పుడు, ఈ టైప్ ఆఫ్ రివల్యూషన్ రావాలన్నా కూడా ఈ నాలుగు పుస్తకాలు మీరు చదవాలి. ఇది సొసైటీకి ఎంత యూస్ఫుల్లో అందుకు చెప్తున్నాను నేనంత. ఈ మంట మీకు వస్తుంది ఆ పుస్తకాలు చదివితే, వింటే రాదు చదివితే వస్తుంది. ఇథరిక్ బాడీ ప్రాణమయ కోశం గురించి చెప్తుంది, యాస్ట్రల్ బాడీ కామమయ కోశం గురించి చెప్తుంది, మెంటల్ బాడీ మనోమయ కోశం గురించి చెప్తుంది. ఆ మనోమయ కోశంలో మనం ఈ లోవర్ మనస్సులో ఉన్నాం, కాంక్రీట్ మైండ్ అని కూడా అంటారు థియాసఫిస్ దీన్ని. దీని పైన ఉన్నటువంటిది అబ్స్ట్రాక్ట్ మైండ్. ఈ అబ్స్ట్రాక్ట్ మైండ్ వద్ద సూర్యుడితో సంబంధం పెట్టుకుని జీవిస్తున్నటువంటి ఈ జీవాత్మ ఉనికి ఉంటుంది. దాని కొరకు ఇదంతా చెప్పుకొస్తుందండి. అంటే నువ్వు ఈ లెవెల్లో సూర్యుడితో సంబంధం కలిగి ఉన్నావు, ఈగో లెవెల్లో సూర్యుడితో సంబంధం కలిగి ఉన్నాం, అహంకార లెవెల్లో సూర్యుడితో సంబంధం కలిగి ఉన్నాం. ఈ కిందన నువ్వు సూర్యుడితో సంబంధం కలిగి ఉంటే హెల్దీగా ఉంటావు, సూర్యుడితో సంబంధం కలిగి లేకపోతే నువ్వు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని వివరిస్తూ లైఫ్ స్ట్రీమ్స్ గురించి చెప్తాడు, దాన్ని కొంచెం అర్థం చేసుకుందాం ఇవాళ మనం. లైఫ్ స్ట్రీమ్స్ చేయండి, నిన్న చెప్పినటువంటి మాటలు మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. గ్లోబ్, సెవెన్ గ్లోబ్స్ మేక్ ఏ చెయ్యి, సెవెన్ గ్లోబ్స్ లో లైఫ్ సెవెన్ టైమ్స్ తిరుగుతుంది, దాన్ని ఒక రౌండ్ అన్నాం. సెవెన్ టైమ్స్ తిరిగితే సెవెన్ రౌండ్స్, అది వైపుని ఒకసారి ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక్కటే గుర్తుంచుకుంటే మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు దీన్ని ఉపయోగించుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. లహరీ మహర్షి జీవితంలో ఆయన ఉద్యోగం చేస్తుంది మిలిటరీలో ఒక పోస్ట్, సూపరింటెండెంట్ ఆఫ్ స్టోర్స్ ఏదో మిలిటరీ. ఆయనతో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏం బిరుదు ఇచ్చాడు అంటే పిచ్చివాడు, కానీ ప్రమాదకరమైనటువంటి పిచ్చివాడు కాదు, ఏదో మత్తులో ఉంటాడు, ఏదో దేవుడు అంటాడు. రామకృష్ణ పరమహంసకి అదే బిరుదు, పగలా ఠాకూర్ అని. తర్వాత ఆయన ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటాం, అది అంచేత మన ఇదంతా చదువుతున్నప్పుడు ఎవడైనా మిమ్మల్ని పిచ్చివాడు అని పిలిస్తే మీరు చాలా ఆనందించండి, గ్యారంటీగా మీ ఫోటోలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతాయి, గ్యారంటీ అది. ఇప్పుడు వెంకయ్య స్వామిని కూడా అంతే కదా, ముందు పిచ్చివాడు అన్నారు, ఇప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి అంటున్నారు. లారీ మాసయ రాణి చేతిలో ఆయన గురువు దగ్గర క్రియాయోగ, ఈ శ్వాస విజ్ఞానం గురించి ఇనిషియేషన్ తీసుకువచ్చాక ఎప్పుడు అదో మత్తులో ఉండేవాడు, ఎప్పుడు తూలుతూ ఉండేవాడు, నడుస్తూ ఉండేవాడు, కానీ పని చాలా ఫాస్ట్గా చేసేవాడు, చాలా అందంగా చేసేవాడు. ఆయన దగ్గరికి వస్తే మనుషులకి శాంతి వచ్చేది. ఇంకేత పిచ్చివాడు మత్ అనేవాళ్ళు, అంటే ఎప్పుడు మత్తులో ఉంటాడని. ఒకరోజు ఈయన ఆ డ్యూటీలో తన పై ఆఫీసర్ దగ్గరికి ఏదో ఒక కాగితం మీద సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళేవి, వెళ్తే చాలా విచారంగా ఉన్నాడు ఆయన. చాలా విచారంగా ఉంటే ఎందుకు సార్ మీరు ఇండిఫరెంట్గా ఉన్నారు, బాధగా ఉన్నారు, ఏం చెప్తాం, మై వైఫ్ ఈజ్ డెడ్, అదేంటి టెలిగ్రామ్ అది ఏమైనా వచ్చిందా, రాలేదు, ఓ ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరంలో చెప్పిన ఇండికేషన్స్ బట్టి ఏంటి అంటే ఈ పాటికి నా భార్య చనిపోయి ఉంటుంది, ఇంకా నేను ఎలా వెళ్ళాలి అక్కడికి లండన్కి అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఒక్క నిమిషం అన్నాడు లారీ మాజే, చూసిను యువర్ వైఫ్ ఈజ్ నాట్ డెడ్, షీఈ్ ఓకే, ఇవాళ నుంచి ఐదో రోజు మిమ్మల్ని కలపడానికి ఇండియాయే వస్తుంది. నువ్వు పిచ్చివాడు అని విన్నాను కానీ ఇంత పిచ్చివాడు అని అనుకోలేదయ్యా అన్నాడు వాళ్ళ బాస్. కానీ ఐదో రోజు ఏం జరిగింది, ఆయన భార్య ఆఫీస్లోకి వచ్చింది, వస్తూ ఈయన టేబుల్ మీద నుంచి ఆఫీస్లోకి వెళ్ళాలి, పైన తన భర్త యొక్క రూమ్లోకి వెళ్ళాలి, ఈయన టేబుల్ దగ్గర ఆగింది. టేబుల్ దగ్గర ఆగితే లారీ మహర్షి అన్నాడు అన్నాడు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు ఇది. సరే లోపలికి వెళ్ళాక పిలుపు వచ్చింది లారీ మహర్షి, పిలిస్తే మై వైఫ్ సేస్ యువర్ దేర్ ఇస్ హెర్ డెత్ బెడ్. ఏ రోజు లారీ మహర్షికి ఈ మాట చెప్తున్నాడు, ఆ రోజు ఇప్పుడే వస్తాను అన్నాడే లారీ మహర్షి, ఒక నిమిషం ఉండండి అని. అక్కడికి వెళ్ళాడు, ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆవిడని బతికించాడు, వచ్చేసి శ్వాస ఆధారంగా దాన్నే హంస అంటాం, అందుకే ద గ్రేట్ బర్డ్. ఈ మొత్తం సృష్టిని పరిపాలిస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో సూర్యుడికి పేరు ఏంటి అంటే విష్ణువు అని. ఆ విష్ణువు దేని మీద ఉంటాడు అంటే ద గ్రేట్ బర్డ్, గరుడుని మీద ఉంటాడు. అంతే, ఈ శ్వాసతో ఎనీ గ్లో పీరియడ్ లోకి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నది గుర్తుంచుకోండి. నేను అంటే ఇప్పుడే మమ్మల్ని పంపించేయండి, ఓ సింపుల్ ఆపరేషన్ మీకు చేయాలి అంటే గబుక్కు చేయడు డాక్టర్, ఓ 100 టెస్టులు చేస్తాడు. చేశాక మీ అదృష్టం బాగుండి డయాబెటీస్ ఏదో ఉంటే అసలు ఇప్పుడు చేయండి అంటాడు. ఎప్పుడు చేస్తాడు డయాబెటీస్? కంట్రోల్ అయ్యాక లబ్ధి చేయడు. అంటే ఓ చిన్న చిన్న ఆపరేషన్స్కే యూ నీడ్ ఏ వెరీ హెల్దీ బాడీ. కానీ మేము లోక లోకాంతరాలకి వెళ్ళిపోతాం మాస్టర్, ఇప్పుడున్న బాడీ చాలు అనుకుంటే ఎట్లా? అంచేత ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అన్నది కూడా సోలార్ సిస్టమ్ మనకి చెప్తుంది. అందులో చెప్పేది ఏంటి, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది మాత్రం మర్చిపోకండి, మొత్తము ఈ విద్య యోగ విద్య ఏంటి అంటే టైంని దాటి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ క్షణంలో ఇక్కడే ఉన్నాయి అన్నది మీరు అవగాహనకు వస్తే చాలు. కొంతమంది అడిగారు నన్ను, చెప్పటానికి థియరీ లాజిక్ బాగానే ఉంది పుస్తకాలు, కానీ అది నిజంగా మేము చెయ్యగలమా, మాకు ఆ ఎబిలిటీ ఉందా? ఏ ఎబిలిటీ? టు బీ ఇన్ ద పాస్ట్, టు బీ ఇన్ ద ప్రజెంట్, టు బీ ఇన్ ద ఫ్యూచర్, ఆ ఎబిలిటీ మాకు ఉందా? మీరు పరీక్షలు రాసేటప్పుడు ఆ ఎబిలిటీ మీరు ప్రదర్శిస్తున్నారు, మీకు గుర్తుందో లేదో. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ పేపరే ఉందనుకుందాం, 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకుందాం, 7 ప్లేన్స్ కి సంబంధించి. పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ చూశారు, యు ఆర్ ఏ జీనియస్. యోగి అవ్వదలుచుకున్నవాడు గ్యారంటీగా జీనియస్, కనుక మీరు ఆ 7 క్వశ్చన్లు ఆన్సర్ చేసేయగలరు. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, క్లాస్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారు, క్వశ్చన్ పేపర్ చూశారు, చూడగానే మీకు అర్థమైపోయిందా లేదా 7 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసేయగలనని? ఇవరి జీనియస్ అనేది గుర్తుంచుకోండి. నాలాంటి వాళ్ళు కాదు, నాకు మ్యాథమెటిక్స్ లో బీఎస్సీలో ఒక గ్రేస్ మార్క్ ఇస్తే పాస్ అయ్యారు, లేకపోతే బీఎస్సీ ఆగిపోయేది నాకు. అంతేత మ్యాథమెటిక్స్ అంటే ఎప్పుడు నాకు భయమే. కానీ ఇప్పుడు అందుకని నేను ఏం చెప్తున్నా మీకు, ఇవరి జీనియస్ బాగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారు, క్వశ్చన్ పేపర్ మీకు వచ్చింది, మీరు ఆ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలము అనేది మీకు అర్థమైపోయిందా లేదా? ఆ క్షణంలోనే అర్థమైపోయింది. అర్థమైపోయాక మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయటం మొదలెట్టారు. మొదటి క్వశ్చన్ ఆన్సర్ చేసేసారు, 2 క్వశ్చన్ కి వెళ్ళారు. ఇప్పుడు మీరు మొదటి క్వశ్చన్ యొక్క నాలెడ్జి మీలో ఉంది, యు హ్యావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్. 2వ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తున్నారు, ప్రజెంట్ నాలెడ్జి ఉంది. తర్వాత కూడా మీరు రాయబోయేటటువంటి 3 నుంచి 7 క్వశ్చన్స్ యొక్క నాలెడ్జి ఉంది. అంటే ఆ క్వశ్చన్ పేపర్ యొక్క 3 గంటల టైంలో ఆర్ యు నాట్ ఏ మాస్టర్ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్? అంతేకాదు, మీరు 2వ క్వశ్చన్ రాస్తున్నప్పుడు కూడా 6వ క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించి అది సాల్వ్ చేయాలి అనేది కూడా మీకు అప్పుడే తెలుసు. ఇట్ ఈస్ ఎ రఫ్ ఎగ్జాంపుల్. కానీ బీజ రూపంలో మీలో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఉంది అని చెప్పడానికి ఇది చాలు. ఇంచేత ఈ ఎనీ వన్ గ్లో పీరియడ్, మనం పృథ్వీగ్రహం మీద ఉన్నాం. పృథ్వీగ్రహం మీద ఉన్నాము అంటే అర్థం ఏంటి, 7 గ్రహాలు సైమల్టేనియస్ గా ఇప్పుడే ఉన్నాయి. ఆ గ్లో పీరియడ్ సేమ్ వచ్చింది 7 గ్లో. ఇది ఈ క్షణం, ఈ డేట్న, వాళ్ళ డేట్ అంటే 18 2006 నవంబర్న ఇక్కడ ఫిల్ఫాస్ట్ అసోసియేటెడ్ లాడ్జ్లో కూర్చుని క్లాసెస్ వింటున్నాం. ఎక్కడున్నాం అప్పుడు మనం? ఇక్కడ ఉన్నాం, ప్లానెట్ ఎర్త్ లో ఉన్నాం, ఈ గ్లోబ్ పీరియడ్ లో ఉన్నాం. అంటే అర్థం ఏంటి, ప్లానెట్ ఏ యాక్టివ్ అయి దాని కోట్ల కోట్ల సంవత్సరాల పరిణతిలో మనం జీవించి అప్పుడు నేర్చుకోవాల్సినటువంటిదంతా నేర్చుకుని ఒక ప్రళయ స్థితికి వచ్చి మళ్ళా బిలో యాక్టివ్ అయ్యాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, కానీ ఇది ఉంది, విడిపోలేదు. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బట్ డార్మెంట్. అంటే ఒక ఇంట్లో 7 గదులు ఉన్నాయనుకుంటే మీరున్న గది యాక్టివ్, మిగతా 6 గదులు డార్మెంట్. కానీ డార్మెంటే, కానీ మీరు కావాలనుకుంటే ఆ గదుల్ని వాడవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఉన్నా ఇవన్నీ డార్మెంట్ స్టేజ్ లో ఉన్నా మీరు దేన్నైనా మీరు వాడుకోవచ్చు. ఇది అర్థం చేసుకోండి. బ్లో పీరియడ్కి వెళ్ళమ్మా. బ్లో ఇది ఇందాకని వెళ్ళమ్మా. బ్లో పీరియడ్ రాయలేదా? ఇది వన్ బ్లో పీరియడ్. ఈ వన్ గ్లో పీరియడ్ లో మనకి 4 టైం పీరియడ్స్ ఉన్నాయి, వాటిని యుగాలు అంటాం. ఆ 4 యుగాల పేర్లు మీకు తెలుసు కదా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే ఈ ఒక గ్లో పీరియడ్ లో ఈ 4 యుగాలు వస్తాయి. సమ్ టైమ్స్ దే రిపీట్, దాని గురించి మీరు వరీ కాకండి. స్పెషలైజేషన్, ఈ పాయింట్ అంతవరకు అర్థమైంది కదా. ఒక గ్లో పీరియడ్ లో 4 యుగాలు వస్తాయి. 4 యుగాలు వచ్చాక 7 గ్లో పీరియడ్స్. 7 గ్లో పీరియడ్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళా ఆ బొమ్మకి వెళ్ళమా. గ్లో పీరియడ్స్ ఈ గ్లో పీరియడ్ 4 యుగాలు, ఈ గ్లో పీరియడ్ 4 యుగాలు, ఈ గ్లో పీరియడ్, ఈ గ్లో పీరియడ్, ఈ గ్లో పీరియడ్, ఈ గ్లో పీరియడ్, ఈ గ్లో పీరియడ్. మొత్తం 7 గ్లో పీరియడ్ అవుతే ఒక రౌండ్ అంటాం మనం. దేనికి ఒక రౌండ్? ఈ వస్తున్నటువంటి లైఫ్ కి, బయట నుంచి అక్కడి నుంచో లైఫ్ వస్తుంది. ఆ లైఫ్ ప్లానెట్ ఏలోకి వెళ్ళింది, బీలోకి వచ్చింది, సీలోకి వచ్చింది, డీలోకి వచ్చింది, ఈలోకి వచ్చింది, ఎఫ్లోకి వచ్చింది, జీలోకి వచ్చింది. ఒక రౌండ్ పూర్తయింది, మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయ్యి ప్లానెట్ ఏలో నుంచి బీలోకి వచ్చాం, బీలో నుంచి సీలోకి వచ్చాం, సీలో నుంచి డీలోకి వచ్చాం. అది మన పరిస్థితి. మన పరిస్థితి ఏంటి అంటే 4 రౌండ్స్ లో 3 రౌండ్స్ పూర్తయిపోయి 4 రౌండ్ లో సగంలో ఉన్నాం మనం. ఇక్కడ ఈ టైం పీరియడ్స్ రౌండ్స్ అర్థమయ్యాయి, కన్ఫ్యూజన్ ఏం లేదుగా ఎవరికి. గ్లో పీరియడ్ రౌండ్స్ వెరీ క్లియర్. రైట్, ఈ ఒక రౌండ్ లో 7 గ్లో పీరియడ్స్ ఉన్నాయి కదా, అంటే 7 గ్లోబ్స్ యాక్టివ్ అవుతాయి. అలాగే 7 సార్లు జరిగితే 49 గ్లోబ్ పీరియడ్స్ యాక్టివ్ అవుతాయి. దాన్ని వన్ చైన్ పీరియడ్ అంటాం. ఈ వన్ చైన్ పీరియడ్ ని మన ఋషులు మన్వంతరము అన్నారు. అంటే మనకి మన్వంతరం అనేటటువంటిది 49 గ్లోబ్స్ కి సంబంధించినటువంటిది, ఈ 7 రౌండ్స్ కి సంబంధించినటువంటిది. ఒక్కొక్క రౌండ్ కంట్రోల్ చేసేటటువంటి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ ఋషులు అంటాం గనక, ప్రతి మన్వంతరానికి 7 ఋషులు ఉంటారు. మన పురాణాలు కనుక చూస్తే మీరు మన్వంతరంలో ఋషుల పేర్లు మారటం గమనిస్తారు. మీరు అదే 7 ఋషులు ఉండరు, కారణం అది. ఇంకా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇండియన్స్ కి. ఈ భాష మనకు అర్థం అవుతుంది, చైన్ పీరియడ్స్ గ్లోబ్స్ అంటే అర్థం కాదు. మన్వంతరము అంటే వన్ చైన్ పీరియడ్. ఈ మన్వంతరంలో 7 ఋషులు ఉంటారు. ఈ 7 ఋషులు కలిసి 49 రకాల శ్వాస పీల్చుకునే విధానాలను ప్రకృతిలోకి దింపుతారు. దాన్ని మరుత్ గణాలు అంటాం, లేకపోతే వాయుపుత్రులు అంటాం. ఇంచేత ఈ మరుత్ గణాలు, ఈ 49 మరుత్ గణాల గురించి, దాని గురించి తెలిసినటువంటి వాడు రాబోయేటటువంటి చైనికి ఏమవుతాడు? బ్రహ్మ అవుతాడు. కనుక హనుమంతుడిని రాబోయేటటువంటి బ్రహ్మగా మనము మన పురాణాల్లో చెప్పుకుంటాం. సరే, ఈ ఒక చైన్ పీరియడ్ 7 సార్లు రిపీట్ అవుతే ఆ బొమ్మ వేయమ్మా 7 × 49 ఇది ఇది కాదు చైన్ చైన్ ఫస్ట్ చైన్ ఫస్ట్ గ్లోబ్